ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట విద్యార్థులచే పసుపులో దుంప, వేరుకుళ్ళు తెగుళ్లు, దాని నివారణ చర్యలు మరియు పసుపు పంటలోని మెలకువలు.
ఏమయ్యా లెగువు, పొలానికి పోతానన్నావుగా, బారడి పొద్దెక్కుతుంది, తొందరగా పోయిరా.
సరేనే, నేను పొలానికి పోయొస్తా, వచ్చాక అంగడికి పోలాం.
పొలానికి పోయి వచ్చిన తర్వాత రంగమ్మ భీమయ్య మధ్య సంభాషణ.
ఏమయ్యా పోయి వచ్చినావా పొలానికి?
ఆ పోయి వచ్చినా కానీ మన పసుపు పంటకి తెగులు వచ్చిందే, ఇది ఏమి తెగులో నాకు తెలియదు.
అవునా అయ్యా, అందుకే దిగులుగా ఉన్నావా?
ఆ అవునే.
అవునయ్యా, నీకు చెప్పడం మర్చిపోయినా, మన పక్కింటోళ్ళు మొన్న తెగుళ్లు వచ్చిందని మందులు కొట్టారు. వాళ్ళని అడిగితే ఏమైనా దాని గురించి చెప్తారేమో.
మరి అడగవే, ఏం చెప్తారో.
సరేనయ్యా, నేను ఆ వదినలింటికి పోయొస్తా, వాళ్ళేం చెప్తారో చూద్దాం.
ఆ సరేనే, పోయిరాపో.
ఓ వదిన.
ఆ మరదలా వస్తున్నా, ఏమైంది కంగారుగా ఉన్నావు?
మా పసుపు పంటకి ఏదో తెగుళ్లు వచ్చింది. మీ చేనుకు కూడా తెగులు వస్తే ఏదో మందులు వాడారు కదా?
ఆ అవును, మా పసుపు చేనుకి ఆకుమచ్చ తెగులు వస్తే మందులు కొట్టినాం.
అవునా, ఏ మందులు కొట్టారు, ఎవరు చెప్పారు? మా చేనుకు ఏమి తెగుళ్లు వచ్చిందో, ఏ మందులు వేయాలో తెలియట్లేదు.
గట్లనా? అయితే ఆగు, మా కొడుకుని అడుగుతా. ఒరే నాన్న, ఒకసారి ఇలా రా.
అమ్మా వస్తున్నా.
అత్త వాళ్ళ చేనుకి ఏదో తెగులు వచ్చిందంట, ఒకసారి పొలానికి పోయి చూసిరారా.
సరేనమ్మా, నేను మామయ్యని తీసుకుని పొలానికి పోయి చూసి వస్తా. అయ్యో మామా, చేను ఏంటి ఇలా ఉంది, ఏదో ఇది వేరే తెగులుగా ఉంది.
ఒరేయ్ ఏమి చేద్దాంరా ఇప్పుడు?
నువ్వు ఏమి బాధపడకు మామా, నేను కిసాన్ కాల్ సెంటర్ కి ఫోన్ చేసి అడుగుతా.
సరే అల్లుడు, గట్లనే చెయ్యి, నువ్వేదో ఒకటి పరిష్కారం చూపు నాకు.
హలో కిసాన్ కాల్ సెంటర్.
హలో చెప్పండి, మేము కిసాన్ కాల్ సెంటర్ నుండే మాట్లాడుతున్నాం.
మా పసుపు పంటకి ఏదో తెగులు వచ్చింది, మాకు అర్థం కావట్లేదు, మీరు దాని గురించి కొంచెం చెప్తారా?
మాకు మీ తెగులు వచ్చిన పంట భాగాలను ఫోటో తీసి మాకు వాట్సాప్ చేయండి.
సరే మేడం, ఇప్పుడే పంపిస్తా.
ఆ పంపించండి.
సరే అల్లుడా, మంచిది. వాళ్ళు మరి చెప్తారా మంచిగా మనకి ఏం తెగులొచ్చిందో ఎట్లనో?
రైతుల సమస్యలకు పరిష్కారం చూపించడానికే వాళ్ళని నియమించారు మామయ్య.
3 రోజుల తర్వాత కిసాన్ కాల్ సెంటర్ నుండి ఫోన్ వస్తుంది. ఇప్పుడు కిసాన్ కాల్ సెంటర్ మరియు సురేష్ భీమయ్యల మధ్య సంభాషణను విందాం.
అయ్యా, మేము కిసాన్ కాల్ సెంటర్ నుండి మాట్లాడుతున్నాం, మాకు పంపించిన సమస్యకు పరిష్కారం దొరికింది.
అవునా మేడం, నేను మా మామయ్యకి ఫోన్ ఇస్తాను, అతనికి చెప్పండి.
అలాగే.
ఆ మేడం చెప్పండి.
మీ పసుపు పంటను పరిశీలించగా కొమ్ము కుళ్ళు అనగా అడుగు రోగం అని కూడా అంటారు. ఈ తెగులు సోకితే నష్టం అధికంగా ఉంటుంది, దిగుబడి 50-60% వరకు తగ్గుతుంది.
అయ్యో మేడం, మరి ఇప్పుడు ఏమి చెయ్యాలి? మరి
తెగులును తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి.
తెగులును తట్టుకునే రకాలు కొన్ని చెప్పండి మేడం.
తెగులును తట్టుకునే రకాలు సుగుణ, సుదర్శన, ప్రతిభ, ఈ రకాలను వాడితే తెగులును తట్టుకుంటాయి.
ఈ తెగులు ఎట్లా వస్తుందో కారణాలు చెప్పండి మేడం.
సరేనండి, చెప్తాను. తెగులు ఆశించిన పొలం నుండి విత్తనం వాడటం వల్ల, విత్తన శుద్ధి చేయకపోవడం వల్ల, విత్తన పసుపును లోతుగా నాటడం, మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలల్లో సాగు చేయడం, ఎడతెరిపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండడం, పొటాష్ మరియు వేపపిండి ఎరువులను సక్రమంగా వాడకపోవడం.
అవునా మేడం, మరి ముందే ఈ తెగులు వచ్చిందని ఎలా గుర్తుపట్టాలి మేడం?
చెప్తా విను. పొలంలో అక్కడక్కడ మొక్కలు ఎదుగుదల లేక ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోయినట్లు ఉంటాయి. మొక్కల్లో తొలుత ముదురు ఆకులు అంటే పైన నుండి మూడవ ఆకు వాడిపోయి గోధుమ రంగుకు మారి ఎండి ఆకులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. పొలంలో తెగులు సుడులు సుడులుగా కనిపిస్తుంది. మొక్క కాండంపై నీటితో తడిసిన మాదిరి మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలు తర్వాత గోధుమ రంగులోకి మారుతాయి. వేర్లు నల్లబడి కుళ్లిపోతాయి. తెగులు సోకిన మొక్కకు వేర్లు కొమ్ములు మళ్లీ పుట్టవు. దుంపలు కొమ్ములు కుళ్లి మెత్తబడిపోతాయి. వాటి నుండి చెడు వాసన వస్తుంది. లోపల పసుపు రంగుకు బదులు మట్టి రంగు ఉంటుంది. ఈ తెగులు తల్లిదుంపల నుండి పిల్లదుంపలకు వ్యాపిస్తుంది. పసుపు దిగుబడి నాణ్యత తగ్గుతుంది. తెగులు సోకిన మొక్కలను పీకితే కొమ్మలతో పాటు తేలికగా వస్తాయి.
కొంచెం దీని నివారణ చర్యలు కూడా చెప్పరా?
హా భీమయ్య, దాని నివారణ చర్యలు పూర్తిగా చెప్తా, బాగా విను, పాటించు. తెగులును తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. అవి సుగుణ సుదర్శన ప్రతిభ. చీడపీడలు తెగులు సోకని పొలం నుండి విత్తనాన్ని సేకరించాలి. విత్తన శుద్ధి చేయాలి.
విత్తన శుద్ధి అంటే ఏంది మేడం?
విత్తన శుద్ధి అంటే ముందుగా లీటర్ నీటికి 3 గ్రాముల మెటాలాక్సిల్ మరియు 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ మరియు 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రవణంలో కొమ్ములను 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని మార్చి లీటర్ నీటికి 10 గ్రాముల ట్రైకోడర్మాని కలిపి ఆ ద్రవణంలో 30 నిమిషాలు కొమ్ములను నానబెట్టాలి. తర్వాత బయటకు తీసి నీడలో ఆరబెట్టి పొలంలో విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల ట్రైకోడర్మా 10 కిలోల వేపపిండి 90 కిలోల పశువుల ఎరువులో కలిపి వారం రోజుల పాటు అనువైన పరిస్థితుల్లో వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో లేదా విత్తిన నెల రోజులకు నీటి తడి ఇచ్చిన తర్వాత చల్లాలి. ఏటా ఒకే నేలలో వరుసగా పసుపు వేయరాదు. జొన్న మొక్కజొన్న వేరుశెనగ వరి లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి. పసుపు విత్తిన తర్వాత నేలపై పచ్చి ఆకులతో లేదా ఎండు ఆకులతో మల్చింగ్ చేస్తే తెగులు ఉధృతిని కొంతవరకు తగ్గించవచ్చు. వర్షాలు కురిసినప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పైరుపై తెగులు లక్షణాలు గమనించిన వెంటనే లీటరు నీటికి 1 గ్రాము మెటాలాక్సిల్ మరియు మాంకోజెబ్ లేదా 2 గ్రాముల క్యాప్టాన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ను కలిపి తెగులు సోకిన మొక్కలు మరియు వాటి చుట్టూ ఉన్న మొక్కలు మొదళ్లు తడిచేలా పోయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరానికి 10 కిలోల 4-8 NG గుళికలు 1 కిలో సైమాక్సోనిల్ మరియు మాంకోజెబ్ పోసి మరియు తగినంత యూరియా అంటే 10 నుండి 20 కిలోలు కలుపుకుని పొలం అంతటికి చల్లుకోవాలి.
ఇన్ని నివారణ చర్యలు ఉంటాయా మేడం? మాకు తెలియదు. ఇన్ని నివారణ చర్యలు ఇంత బాగా చెప్పినందుకు దండాలమ్మా మేడం. ఈ పంట గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందమ్మా, చెప్తారా?
ఎందుకు చెప్పమండి, మేమున్నదే మీలాంటి రైతుల సందేహాలు తీర్చడానికి కదా.
సంతోషం అమ్మా.
చెప్పండి, మీరు మీ పంట గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
మనం పండించే పంట దిగుబడి అది పండే నేలను బట్టి కూడా ఉంటదంటగా మేడం, అది నిజమేనా?
మీరు విన్నది నిజమేనండి. పంట యొక్క దిగుబడి అది పండే నేల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీ పసుపు పంటకు బలమైన నేలలు ఉదజని సూచిక 6 నుండి 7.5 మధ్య ఉండి సేంద్రియ పదార్థం బాగా ఉన్న భూములు పసుపు పంటకు అనుకూలము. పసుపు పంట నీటి ముప్పును తట్టుకోలేదు.
మరి ఈ పంటకి ఏ నేలలు పనికిరావమ్మా?
పసుపుకి ఉప్పు నేలలు మరియు క్షార నేలలు పనికిరావు.
అసలు విత్తన మోతాదు ఎంతుండాలి? ఇది ఏ సమయంలో విత్తాలి మేడం?
మే చివరి వారం నుండి జూన్ చివరి వరకు విత్తుకోవచ్చు. విత్తన మోతాదు తల్లిదుంపలైతే 1000 కిలోలు ఎకరానికి, పిల్లదుంపలు అయితే 800 నుండి 1000 కిలోలు ఎకరానికి విత్తాలి.
అమ్మా, బలమైన కొమ్ములే ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో దొడ్డు విత్తనాన్ని అదేనమ్మా పెద్ద కొమ్ముల్ని అట్టనే వేస్తున్నాం. దీని వల్ల విత్తన ఖర్చే ఎక్కువైతుందమ్మా. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అమ్మా?
ఉందండి. అలా పెద్ద పెద్ద కొమ్ములను మొత్తంగా కాకుండా ఆ కొమ్ముల్ని కణుపుల వద్ద ముక్కలుగా కోసి ఒంటి కన్ను ముచ్చలను పోదలకు ఒకవైపున మొక్కజొన్నలో మిశ్రమ పంటగా విత్తుకోవచ్చు. దీనివల్ల ప్రతి కణుపు గల ముచ్చే ఒక మొక్కగా మారి ఎకరాకు 2 క్వింటాళ్ల విత్తనం సరిపోతుంది. దీంతో ఎకరాకు 8 క్వింటాళ్ల విత్తనం ఆదా అవుతుంది.
ఇంతకు మునుపు విత్తన శుద్ధి ఎట్టా చేయాలో చెప్పారుగా అమ్మా, ఇంతకీ ఆ విత్తన శుద్ధి చేయడం వల్ల లాభమేందమ్మా?
విత్తన శుద్ధి చేయడం వలన శిలీంద్రాలు మరియు పురుగుల బారి నుండి రక్షణ కల్పించబడుతుంది.
విత్తే దూరం, విత్తే పద్ధతి కూడా చెప్పండి.
చెప్తానండి. అవి 2 రకాలు. మొదటిది బోదసాల పద్ధతి. ఈ పద్ధతిలో 45 సెంటీమీటర్లు ఉండే బోదలను తయారు చేసుకుని బోదల మీద 20 సెంటీమీటర్ల దూరంలో దుంపలను నాటుకోవాలి. రెండవది ఎత్తుమడుల పద్ధతి. ఈ పద్ధతిలో గోధ మీద బెడ్ పొడవు అవసరం మేరకు బెడ్ వెడల్పు 90 సెంటీమీటర్లు, ఎత్తు 20 నుండి 30 సెంటీమీటర్లు తీసుకోవాలి. బెడ్ మీద రెండు వరుసల మధ్య దూరం 45 సెంటీమీటర్లు, రెండు ముక్కల మధ్య దూరం 22.5 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. ఎత్తుమడులను చేసుకుని బిందు సేద్యం పద్ధతి ద్వారా నీరు అందించినట్లయితే దుంపలు బాగా ఊరడమే కాకుండా ప్రస్తుతం మీ పొలంలో ఉన్న దుంపకుళ్ళు అనే సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.
మరి ఎరువులు ఏమేయాలమ్మా?
మీరు ఒకవేళ అధిక మోతాదులో పశువుల ఎరువు లేదా చెరువు మట్టి వేస్తూ ఉంటే ఆపివేయండి.
ఎందుకమ్మా? పశువుల ఎరువు పంటకి మంచి బలాన్ని ఇస్తుంది కదా.
ఎందుకంటే దాన్ని సరియైన మోతాదులో వేస్తే పంటకి బలమే కాని ఎక్కువగా వేయడం వల్ల నేలలో తేమ శాతం పెరిగి దుంపకుళ్ళు ఆశించడానికి ఆస్కారం ఉంది. సిఫార్సు చేసిన మేరకే సేంద్రియ ఎరువులను వేసుకోవాలి. నాణ్యమైన వేప పిండిని తప్పకుండా వేసుకోవాలి. ఎరువులను వేసేటప్పుడు మొక్కలపై పడకుండా మొక్కలకు 10 నుండి 15 సెంటీమీటర్ల దూరంలో వేయాలి. సాధారణ పద్ధతితో పోలిస్తే ఫర్టిగేషన్ వల్ల అధిక దిగుబడితో పాటు ఎరువులు కూడా ఆదా అవుతాయి.
ఫర్టిగేషన్ అంటే ఏందమ్మా?
ఫర్టిగేషన్ అంటే నీటిని ఎరువును కలిపి మొక్కలకు ఒకేసారి అందించడాన్నే ఫర్టిగేషన్ అంటారు. అందువల్ల డ్రిప్ ఫర్టిగేషన్ ఆచరించినట్లయితే నీటిని ఎరువులని ఆదా చేసుకోవడమే కాక దుంపకుళ్ళును కూడా తగ్గించుకోవచ్చు.
అమ్మా, మరి పసుపును ఆరబెట్టే విధానం కూడా చెప్పండమ్మా.
ఉడకబెట్టిన పసుపును చదునైన శుభ్రమైన నేల లేదా టార్పాలిన్ షీట్ లేదా సిమెంట్ ప్లాట్ఫారం పై కుప్పలుగా పోయాలి. 24 గంటల తర్వాత 2-3 అంగుళాల మందం ఉండేలా పరచాలి. పలుచగా పరిస్తే ఎండిన పసుపు రంగు చెడిపోతుంది. పసుపును అప్పుడప్పుడు తిరగబెట్టాలి. మధ్యాహ్నం పూట తిరగబెడితే సమానంగా ఎండుతాయి. ఒక క్రమ పద్ధతిలో ఆరబెట్టడం అన్నది జరగాలంటే పసుపును, దుంపలను, కొమ్ములను రాత్రిపూట కుప్పగా చేసి వాటిని కుప్పవేసి ఉంచాలి. మరలా ఉదయం పూట నేర్పాలి. కొమ్ములను కంచు శబ్దంతో విరిగే దశ వరకు ఎండబెట్టాలి. దుంపలు లేదా కొమ్ముల్లో తేమ 8% వరకు వచ్చేదాకా ఎండబెట్టాలి.
ఇది ఇలా రావడానికి ఎన్ని రోజులు పడుతుందమ్మా?
సాధారణంగా 18 నుండి 20 రోజులు పడుతుంది.
ధన్యవాదాలమ్మా. మీ మాటలు విన్న తర్వాత మా పంట మీద నాకున్న దిగులు పూర్తిగా పోయింది. ఇక నుండి మీరు చెప్పిన విధానంగానే సాగు చేస్తానమ్మా.
మంచిది భీమయ్యా.
2 రోజుల తర్వాత.
ఏమయ్యా, మన పంటకి మందు కొట్టడం అయిపోయింది, ఈ రోజైనా అంగడికి పోదామా?
పోదామే.
మనకెందుకయ్యా ఈ పసుపు పంట? నేను ప్రతి ఏడాది ఆ పసుపు పంట వేయొద్దని చెప్తూనే ఉంటా, నువ్వు దాన్ని వేస్తూనే ఉంటావు. అయినా నీకు ఎన్ని చెప్పినా దండగేలే. తెచ్చిన అప్పులు తీర్చలేక కొంత పొలాన్ని అమ్మేసినావు, అయినా నీకు ఎన్ని చెప్పినా దండగేలే.
అట్లా కాదే, నేను మొన్న ఆ సురేష్ గారితో కలిసి కేసీసీ వాళ్లతో ఫోన్ లో మాట్లాడినప్పుడు మన పసుపు పంట గురించి అంతా వివరించింది ఆ మేడం. ఈ ఏడాది నుండి ఆ పద్ధతులు పాటిస్తే సరిపోతుంది.
వాళ్ళు అన్ని గట్లనే చెప్తారు, అవి జరిగేవి కాదు, పాడు కాదు.
అది కాదే, మన దేశంలో సగానికి సగం వరకు పసుపుని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో పండిస్తురంట. పసుపు దుంపలలోని పసుపు పచ్చదనం మరియు సుగంధ తైలం ఉండటం వలన ఇది ఆహార పదార్థాలకు, రంగు రుచి సువాసనల కొరకు ఔషధాలలో వాడుతున్నారంట. మనం వాడే సంతూర్ సబ్బు కూడా మనం పండించే పసుపుతోనే తయారు చేస్తారు.
అట్లనా అయ్యా?
అవునే. ఇంత చెప్పినాక నైనా నన్ను మరి పసుపు పంట పండించడానికి అనుమతిస్తావా?
ఏ ఊకో అయ్యా, నువ్వింత చెప్పినాక నేనేమంటా?
భీమయ్య మనసులో ఇలా అనుకుంటాడు.
అమ్మయ్యా, ఇంకా ఇప్పుడైనా ఈ రంగమ్మకి కోపం తగ్గింది.
1 సంవత్సరం తర్వాత.
ఏమే రంగి, చూడు, నేను కేసీసీకి ఫోన్ లో మాట్లాడడం వల్ల మనం ఎంత లాభం పొందాము.
అవునయ్యా, పండగ వస్తుందిగా, మన చుట్టాలందరినీ పండగకి ఇంటికి పిలుద్దామయ్యా, వాళ్ళకి కొత్త బట్టలు పెడదాం.
సరేనే, ఇన్నేండ్ల నుంచి పంట నష్టం వల్ల ఏ పండగ సరిగ్గా చేసుకోలేదుగా మనం, ఈ ఏడాది బాగానే లాభం వచ్చిందిగా, నువ్వన్నట్టే చేద్దాం. ఏమ్రా సురేష్, బాగున్నావా?
బాగున్నామయ్యా, నువ్వెలా ఉన్నావు?
బాగున్నారా?
బాగున్నావా సురేష్?
బాగున్నాతమ్మా, నువ్వెలా ఉన్నావు?
బాగున్నారా? అవునరా సురేష్, నీకు చెప్పడం మర్చిపోయా, ఈ సంవత్సరం పంట బాగానే పండింది.
అవునాతమ్మా, అయితే ఇంకేండి?
మా తెలంగాణలో పసుపు సాగు చేస్తున్న రైతులు కూడా వాళ్ల పంటకి వేరుకులు తెగుళ్లు వస్తే మన పంటకి చేసినట్టు వాళ్ళు కూడా చేస్తే మనలా సంతోషంగా ఉంటారు కదరా.
అవునాతమ్మా, సంతోషంగా ఉంటారు. పంటలకి ఏమైనా తెగులు వస్తే కిసాన్ కాల్ సెంటర్ ని సంప్రదించండి. దాని టోల్ ఫ్రీ నెంబర్ 1800 1801.
అందరికీ నమస్కారం. ఈ వారం మన చేను కబుర్లలో సూక్ష్మ పోషకాలు సంరక్షక ఆహారాలు గురించి తెలుసుకుందాం. మన శరీరానికి అతి సూక్ష్మమైన మోతాదులో అవసరమైన విటమిన్లు ఖనిజాలను సూక్ష్మ పోషకాలు అంటారు. వ్యాధులతో పోరాడటానికి అంటువ్యాధులు రాకుండా ఉండటానికి సూక్ష్మ పోషకాలు అవసరం. అంతేగాక మనం తీసుకునే ఆహారం చక్కగా జీర్ణమై శక్తినివ్వడానికి ఇవి తోడ్పడతాయి. ఆరోగ్య పరిరక్షణ దీర్ఘాయువుకు ఇవి చాలా అవసరం. ముందుగా విటమిన్ ఏ. కంటి చూపును సవ్యంగా ఉంచడంలో విటమిన్ ఏ పాత్ర ముఖ్యమైనది. వ్యాధి నిరోధక చర్యలు, చర్మ దృఢత్వానికి ఇది దోహదం చేస్తుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. మన దేశంలో 3% మంది పిల్లలు విటమిన్ ఏ లోపం కారణంగా కంటిలో తెల్లని కనుగుడ్డుపై నల్లటి మచ్చతో బాధపడుతున్నారు. విటమిన్ ఏ లోపం తొలిదశ లక్షణాల్లో రేచీకటి మొదటిది. విటమిన్ ఏ ప్రాముఖ్యత. సాధారణ కంటి చూపునకు విటమిన్ ఏ అత్యవసరం. ఇది లోపిస్తే రేచీకటి ఇతర చిక్కులకు దారితీస్తుంది. మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు అంతకన్నా ముందు కూడా విటమిన్ ఏ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా కాన్పు సమయంలో ఎదురయ్యే వ్యాధులను, మృత్యు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఒక అధ్యయనంలో తేలింది. విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని నివారించవచ్చు. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఆకుకూరలు, పసుపు రంగు నారింజ పండ్లు, కాయగూరల్లో బీటా కెరటిన్ సమృద్ధిగా ఉంటుంది. బీటా కెరటిన్ విటమిన్ ఏగా మారుతుంది. ముఖ్యంగా మాంసాహారంలోనూ ఇది లభిస్తుంది. పాలు, పాలతో చేసే పదార్థాలు, గుడ్డులోని పచ్చసొన, ఎర్ర ఫామ్ ఆయిల్, చేపలు, చేప నూనెల్లో కూడా విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ డి. ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో ప్రజలకు అసలు విటమిన్ డి లోపం అనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహ అని తాజా అధ్యయనాలన్నీ రుజువు చేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్ డి లోపం ఉంది. శారీరక శ్రమ లోపించటం, ఊబకాయం, ధూమపానం వీటన్నింటి మూలంగా నానాటికి మన శరీరంలో విటమిన్ డి అవసరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఎండముఖం చూడకుండా, ఎక్కడా ఒంటికి సూర్యరశ్మి సోకకుండా నెలలు, సంవత్సరాలు నీడ పట్టునే గడపడం పెరిగిపోతుంది. ఫలితం ఎంతో మందిలో ఎంతో కొంత విటమిన్ డి లోపం కనబడుతుంది. మన శరీరంలో మన ఆరోగ్య పరిరక్షణలో ఈ విటమిన్ డి కి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇది అస్సలు మంచి పరిణామం కాదు. సాధారణంగా విటమిన్లను మన శరీరం తయారు చేసుకోలేదు. వాటిని ఆహారం రూపంలో మనం బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక్క విటమిన్ డి మాత్రం మన శరీరంలోనే తయారవుతుంది. సూర్యరశ్మి సహాయంతో దీన్ని చాలా వరకు మన శరీరమే తయారు చేసుకుంటుంది. చాలా కొద్ది భాగం మాత్రమే ఆహారం ద్వారా లభిస్తుంది. వాస్తవానికి విటమిన్ డి లో D1, D2 ఇలా 5 రకాలున్నాయి. గాని మనకు ఉపయోగపడేది D3 అనేది మాత్రమే. దీన్నే కోలీ కాల్సిఫెరాల్ అంటారు. ఇది మన శరీరంలో ఏదో ఒక చోటే తయారయ్యేది కాదు. రకరకాల దశల్లో వివిధ రూపాల్లో పరిణామం చెందుతుంది. ఉపయోగాలు: యాంటీ ఆక్సిడెంట్లు, రక్త కణాల వృద్ధి, చర్మ సంరక్షణ, నొప్పిని నివారిస్తుంది. విటమిన్ కే, కొవ్వులో కరిగే విటమిన్, రక్తం గడ్డకట్టుటలో ఉపయోగపడే ఒక కారకం. ఎముక మరియు ఇతర కణజాలములో కొన్ని జీవక్రియలకు సహకరించును. దీనిలో విటమిన్ K1, విటమిన్ K2 అని 2 రకాలు. విటమిన్ K1 ని విటమిన్ KJ ఫిల్లోక్వినోనిన్ అని కూడా పిలుస్తారు. విటమిన్ K1 మొక్కలలో తయారవుతుంది. అన్ని ఆకుపచ్చని ఆకుకూరలలో, సోయాబీన్లలో లభిస్తుంది. మానవ చిన్న పేగులో బ్యాక్టీరియా విటమిన్ K1 ను విటమిన్ K2గా మార్చుతుంది. విటమిన్ K2 ఎముకల జీవ ప్రక్రియలో సహాయపడుతుంది. ఉపయోగాలు: రక్తము గడ్డకట్టుటకు, ఎముకల జీవక్రియకు, ఆస్టియోకాల్సిన్ తయారీకి, రక్తనాళాల ప్రక్రియకు ఉపయోగపడుతుంది. విటమిన్ కే లభించే ఆహార పదార్థాలు: విటమిన్ K1 ఆకుపచ్చని బచ్చలి కూర, ఇంకా ఆకుపచ్చని కూరగాయలు, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, బ్రొకోలి మరియు బ్రసెల్స్ మొలకలు వీటిలలో ప్రధానంగా లభిస్తుంది. అవకాడో వంటి కొన్ని పండ్లు, కివీ ఫ్రూట్ మరియు ద్రాక్ష పళ్లలో లభిస్తుంది. కొన్ని కూరగాయల నూనెలు, ముఖ్యంగా సోయాబీన్ నూనెలో ఇది లభించును. కొలోనిక్ బాక్టీరియా ఈ విటమిన్ ను పేగులో తయారు చేసి విటమిన్ కే అవసరాలను తీర్చుతుంది. ఈ కారణంగా అప్పుడే జన్మించిన శిశువులో కోలాన్ బాక్టీరియా 5 నుండి 6 రోజుల వరకు ఉండవు, కావున ఈ విటమిన్ కే లోపం కనబడుతుంది. అందుకే పుట్టిన వెంటనే విటమిన్ కే ఇంజెక్షన్ ఇస్తారు. విటమిన్ బి, ఇందులో చాలా రకాల విటమిన్లు కలిసి ఉంటాయి కాబట్టి దీనిని బి కాంప్లెక్స్ విటమిన్ అని సాధారణంగా పిలుస్తారు. విటమిన్ B7, దీన్ని బయాటిన్ హెచ్ అంటారు. విటమిన్ హెచ్ మనం భుజించిన కార్బోహైడ్రేట్లపై ప్రభావం చూపి ఫ్యాటీ ఆమ్లాల తయారీలో పాల్పంచుకుంటుంది. శరీరంలో గ్లూకోజ్ నిల్వలను, కొలెస్ట్రాల్ ను నియంత్రించి చర్మం పొడిబారకుండా రక్షిస్తుంది. దీన్ని రోజుకి 25 మైక్రోగ్రాములు తీసుకోవాలి. విటమిన్ B7 లభించే ఆహార పదార్థాలు లివర్, ఉడికించిన గుడ్లు మొదలైన వాటిలో లభిస్తుంది. విటమిన్ B12, విటమిన్ B12 ను సైనకోబాలమిన్ అని కూడా అంటారు. ఈ విటమిన్ లోపం వల్ల పెర్నీషియస్ ఎనీమియాకు దారితీస్తుంది. ఇది నీటిలో కరిగే విటమిన్. మెదడు నాడీ మండలము పనిచేయటలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎర్రక్త కణాల తయారీలోను, శరీరంలో ఉండే కణజాలంలో DNA తయారీకి, కొవ్వు ఆమ్లాల తయారీలోను ఇది చాలా అవసరం. ఇది ఒక కీలకమైన విటమిన్. మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఎర్ర రక్త కణాల తయారీకి B12 విటమిన్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, ఒనుకు, మూత్రం ఆపుకోలేకపోవటం, రక్తపోటు తక్కువ కావటం, కుంగుబాటు, మతి మార్పు వంటి గ్రహణ సమస్యలు తలెత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని బి విటమిన్ల మాదిరిగానే B12 కూడా నీటిలో కరిగే విటమిన్. అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం కాలేయం కణజాలాల్లో నిల్వ చేసుకుంటుంది. అందువల్ల ఆహారం ద్వారా తగినంత B12 తీసుకోకపోయినా చాలా కాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్టు కనిపించదు. ఒకవేళ నిల్వ మోతాదు తక్కువగా ఉంటే చాలా త్వరగానే B12 లోపం కనబడొచ్చు. పిల్లల్లోనైతే అంతకన్నా ముందుగానే ప్రభావం చూపుతుంది. B12 విటమిన్ లభించు ఆహార పదార్థాలు. ఆహార పదార్థాల్లో కేవలం మాంసంలో, ముఖ్యంగా కాలేయంలో B12 అధిక మొత్తంలో ఉంటుంది. సుమారు 100 గ్రాముల కాలేయం ద్వారా 83 మైక్రోగ్రాముల విటమిన్ లభిస్తుంది. చేపలు, షెల్ ఫిష్ లలో కూడా ఇది ఎక్కువగానే లభిస్తుంది. పాల పదార్థాలు, గుడ్లు, చికెన్ లో కాస్త తక్కువ. మాంస పదార్థాల్లో ఈ B12 విటమిన్ ప్రోటీన్లతో కలిసిపోయి ఉంటుంది. జీర్ణాశయంలోని ఆమ్లం ఇది విడుదలయ్యేలా చేస్తుంది. అయితే వయసుతో పాటు జీర్ణాశయంలోని ఆమ్లం స్థాయి కూడా తగ్గుతుండడం వల్ల వృద్ధాప్యంలో B12 ని గ్రహించే శక్తి మందగిస్తుంది. ఇక శాకాహారంలో B12 చాలా తక్కువగా ఉండడమే కాదు, దీన్ని శరీరం సరిగా గ్రహించలేదు కూడా. కాబట్టి పూర్తి శాకాహారులు, వృద్ధులు వైద్యుల సలహా మేరకు B12 మాత్రలు వేసుకోవడం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. బి విటమిన్ ఉపయోగాలు. పిండి పదార్థాల జీర్ణక్రియలో ఉపయోగపడే ఎంజైమ్ గా విటమిన్ బి పనిచేస్తుంది. ఆహారంలో లోపిస్తే ఆకలి మందగించడం, చేతులు కాళ్ళు మొద్దుబారడం, గుండెదడ, అలసట, నీరసం వంటి లక్షణాలు సంభవిస్తాయి. ఆరోగ్య లాభాలు. బి విటమిన్లు ఇప్పుడు చెప్పబోయే జీవక్రియలకు అవసరం. మద్దతు మరియు జీవక్రియ రేటు పెరుగుదల. ఆరోగ్యవంతమైన చర్మాన్ని, జుట్టు మరియు కండరాల స్థాయి నిర్వహించడానికి, వ్యాధి నిరోధక మరియు నాడీ వ్యవస్థ ఫంక్షన్ పెంచడానికి, రక్తహీనత నిరోధించడానికి సహాయపడే ఎర్ర రక్త కణాల పెరుగుదలకు, చాలా ప్రాణాంతకమైన రూపాలలో ఒకటైన క్లోమ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. అనేక జీవక్రియలలో కో ఎంజైమ్ గా ఇది పనిచేస్తుంది. అన్ని బి విటమిన్లు నీటిలో కరిగేవే మరియు శరీరం అంతటా వ్యాప్తి చెంది ఉంటాయి. ఏ అదనపు విటమిన్ అవసరం లేనప్పుడు మూత్రం ద్వారా విసర్జించబడతాయి. బి విటమిన్లు కూడా దృష్టి లోపంను, అధిక కార్యశీలత లోపం యొక్క లక్షణాల మెరుగుకు ఉపయోగపడతాయి. ఈ విషయంలో B4 విటమిన్ అవసరం. ఈ విటమిన్ ను అడెనిన్ అంటారు. విటమిన్ సి, శరీర ఆరోగ్యానికి ప్రధానమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ సి ఒకటి. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణం కలది. విటమిన్ సి లోపించిన వారు స్కర్వీ వ్యాధికి లోనవుతారు. ఈ వ్యాధి గలవారు శరీరం అంతా నీరసంతో, పంటి చిగుళ్ల నుంచి రక్తం కారుతూ, ఎముకల ఎదుగుదల లేక బాధపడతారు. గాయాలను మాన్పటానికి, కొన్ని రకాల హార్మోన్ల మేళవింపునకు విటమిన్ సి సహాయపడుతుంది. అమైనో యాసిడ్ పిండి పదార్థాల జీవక్రియకు, ఆహారంలోని ఇనుము ధాతు శరీరంలో ఇమిడిపోవడానికి కూడా తోడ్పడుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, నారింజ, ఉసిరి, నిమ్మకాయ లాంటి పులుపు పండ్లు అన్నింటిలోనూ విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. మనం సాధారణంగా తీసుకునే టొమాటో, జామ పండ్లు, మొలకెత్తిన పప్పు ధాన్యాలు కూడా విటమిన్ సిని పుష్కలంగా అందిస్తాయి. గాయాలు త్వరగా మారటానికి విటమిన్ సిను ఇస్తారు. గుండెకు విటమిన్ సి రక్ష. ఇనుము ధాతువు శరీరంలోని వివిధ అవయవాలకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ను రవాణా చేయటంలో ఇనుము ధాతువుదే ప్రధాన పాత్ర. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ను తయారు చేయడానికి ఇనుము అత్యవసరం. శరీరంలో ఇనుము లోపించటాన్ని అనీమియా అంటారు. మన దేశంలో పిల్లలు, కౌమారదశ బాలికలు, గర్భవతులు ఎదుర్కొనే ప్రధానమైన ఆరోగ్య సమస్య అనీమియా. సుమారు 50% జనాభా రక్తహీనతతో బాధపడుతున్నారు. దీని కారణంగా వయోజనుల్లో పని సామర్థ్యం, పిల్లల్లో అభ్యాసన సామర్థ్యం తగ్గుతుంది. ఇనుము ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఆకుకూరలు, ఎండు ఫలాలు, కాయధాన్యములు ఎక్కువగా ఇనుము కలిగి ఉంటాయి. రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలలో కూడా ఇనుము ఎక్కువగా లభిస్తుంది. అయితే ఆకుకూరల ద్వారా కేవలం 3% నుండి 5% ఇనుము మాత్రమే శరీరం గ్రహిస్తుందని గుర్తుంచుకోండి. మాంసము, చేపలు, కోడి మాంసము, గుడ్డు నుంచి కూడా శరీరం ఇనుముని గ్రహిస్తుంది. ఆకుకూరల ద్వారా లభించే ఇనుము శరీరంలో చక్కగా ఇమిడిపోవడానికి ఉసిరి, జామ లాంటి విటమిన్ సి పండ్లు తోడ్పడతాయి. అయోడిన్. థైరాయిడ్ హార్మోన్లు సమబాలల్లో చురుకుగా ఉండటానికి ఆహారంలో అయోడిన్ చాలా అవసరం. ఈ హార్మోన్లు శారీరక, మానసిక వృద్ధికి ఎంతో తోడ్పడతాయి. ప్రతి ఒక్కరికి రోజుకు 100 నుండి 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం. వయస్సు, శారీరక స్థితిని బట్టి ఈ మోతాదులో మార్పు ఉంటుంది. మన దేశ ప్రజారోగ్యం ఎదుర్కొంటున్న సూక్ష్మ పోషక లోపాల్లో అయోడిన్ లోపం ముఖ్యమైనది. గర్భవతుల ఆహారంలో అయోడిన్ లోపిస్తే పిండం ఎదుగుదల, శిశువు మానసిక పరిస్థితి దెబ్బతింటుంది. అయోడిన్ లోపం హైపోథైరాయిడిజం, గాయటర్ అనే వ్యాధులకు దారితీస్తుంది, పెరుగుదలను ఆటంకపరుస్తుంది. మనం తినే ఆహారం ద్వారా అయోడిన్ లభిస్తుంది. ముఖ్యంగా చేపలు లాంటి సముద్రపు ఉత్పత్తులు, మంచినీటి నుంచి అయోడిన్ పొందవచ్చు. గాయటర్ వ్యాధి మూలకాలు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కర్రెపెండలముల్లో ఉంటాయి. మన ఆహారంలోని అయోడిన్ ఆహారంలో ఇమిడిపోకుండా గైట్రోజెన్స్ అడ్డుపడతాయి. అయోడిన్ లోపాన్ని నివారించడానికి మార్కెట్ లో లభించే అయోడైజ్డ్ ఉప్పును మాత్రం ప్రతిరోజు తప్పకుండా తినాలి అని మర్చిపోకండి. విన్నారు కదా శ్రోతలు, ఈ వారం మన చేను కబుర్లలో సూక్ష్మ పోషకాలు, సంరక్షక ఆహారాల గురించి. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, హరిత గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఎంత రాయితీ ఇస్తుంది? ఆప్షన్ ఏ 30-50%, ఆప్షన్ బి 75-95%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి 75-95%. గత వారం రెండో ప్రశ్న, పాక్షికంగా వాతావరణాన్ని నియంత్రించే మధ్యస్థ ధర హరిత గృహానికి ఒక చదరపు మీటరుకు ఎంత ఖర్చు అవుతుంది? ఆప్షన్ ఏ 800 వరకు, ఆప్షన్ బి 1300 వరకు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి 1300 వరకు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు శ్రీమతి ఝాన్సీ కర్రీ హైదరాబాద్, డాక్టర్ ఎస్ స్వరూప దోమల్గూడ, మాధవి బొంతపల్లి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు జీవి రమణామూర్తి రాజు, అమీర్పేట్. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు భిక్షపతి, గుమ్మాడిదల. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, పసుపు పంటలో కొమ్ముకుళ్ళు తెగులును తట్టుకునే రకాలు ఏవి? ఆప్షన్ ఏ సుగుణ, ఆప్షన్ బి సొనాలి. ప్రశ్న మరొకసారి, పసుపు పంటలో కొమ్ముకుళ్ళు తెగులును తట్టుకునే రకాలు ఏవి? ఆప్షన్ ఏ సుగుణ, ఆప్షన్ బి సొనాలి. ఈ వారం రెండో ప్రశ్న, పసుపు పంటకు ఉదజని సూచిక ఎంత ఉన్న నేలలు అనుకూలం? ఆప్షన్ ఏ 6-7.5, ఆప్షన్ బి 8-9.5. ప్రశ్న మరొకసారి, పసుపు పంటకు ఉదజని సూచిక ఎంత ఉన్న నేలలు అనుకూలం? ఆప్షన్ ఏ 6-7.5, ఆప్షన్ బి 8-9.5. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.